ఓం శాంతి. మురళీ డేట్ 28/8/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు డ్రామాలోని గుప్త రహస్యాన్ని తెలుసుకున్నారు. ఈ సంగమ యుగమే పైకి ఎక్కే కళ కలిగిన యుగం. సత్తిగన్ నుండి కళలు తగ్గుతూనే ఉంటాయి. ప్రశ్న, అన్నింటికన్నా ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవను ఎవరు చేస్తారు? జవాబు, భారతదేశాన్ని స్వర్గంగా చెయ్యటం, నిరుపేదలని సుసంపన్నులుగా చెయ్యటం, పతితులను పావనంగా మార్చటం, ఇదే అన్నింటికన్నా ఉత్తమమైన సేవ. ఇటువంటి సేవను ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ చెయ్యలేరు. బాబా ఇటువంటి మహాసేవను చేశారు, కావుననే పిల్లలు వారిపై ఎంతో గౌరవాన్నుంచుతారు. అన్నింటికన్నా ముందు సోమనాథ మందిరాన్ని నిర్మించి పూజిస్తారు. పాట నేటికి ఆ రోజు వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షమైనది. ఆత్మ ఈ కళ్లకు కనిపించదు, అది నిరాకారమైనది. ఆత్మ ఈ శరీరంలో తప్పకుండా ఉంటుంది, కాని అది శరీరంతో కప్పబడి ఉంటుంది. కావుననే ఆత్మ గుప్తమైనది అని అంటారు. నేను నిరాకారుడను, కాని ఇక్కడ సాకార శరీరంలోకి వచ్చి గుప్తంగా ఉన్నాను అని ఆత్మ కూడా స్వయంగా అంటుంది. ఆత్మల లోకం నిరాకార లోకం, అక్కడ గుప్తమన్న మాటే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడ ఉంటారు. వారిని ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు. అన్నింటికన్నా అతీతంగా ఉండేవారు పరంపిత పరమాత్మ. ఏ విధంగా మీరు గుప్తంగా ఉన్నారో అలాగే నేను గుప్తంగా రావలసి వస్తుంది. నేను గర్భ జైల్లోకి రాను, నాకొక్క శివ అన్న పేరు మాత్రమే ఉంటుంది, అదే నడుస్తూ వస్తుంది. నేను ఇతనిలోకి వచ్చినా నా పేరు మారదు అని బాబా తెలియచేస్తున్నారు. ఇతడి ఆత్మకు ఏ శరీరముందో ఆ శరీరం పేరు మారుతుంది. నన్ను శివ అని మాత్రమే అంటారు. నేను సర్వ ఆత్మలకు తండ్రిని. కావున ఇప్పుడు ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తున్నారు. నేను గుప్తంగానే ఉన్నాను. ఇప్పుడు పిల్లలైన మీకు ఆత్మనైన నేను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాను అన్న జ్ఞానముంది. ఆత్మ నిరాకారమైనది, శరీరం సాకారమైనది. నేను అశరీరినే. నిరాకారుడైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు నిరాకారమైన వారే, శరీరం ద్వారా వింటారు. బాబా వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు. భారతదేశాన్ని మరలా నిరుపేద నుండి సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. మా భారతదేశం నిరుపేదగా ఉంది అని మీరంటారు, ఇది అందరికీ తెలుసు. కాని మన భారతదేశం సుసంపన్నంగా ఎప్పుడుండేదో ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. మా భారతదేశం చాలా సుసంపన్నంగా ఉండేది, అక్కడ దుఃఖం విషయమే ఉండేది కాదు అని పిల్లలైన మీకు ఎంతో నష ఉంది. సత్తీగల్లో ఇతర ధర్మాలేవి ఉండేవి కావు, ఒక్క దేవీ దేవత ధర్మం మాత్రమే ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి ఎవ్వరికీ తెలియదు. మన భారతదేశం చాలా సుసంపన్నంగా ఉండేదని ఇప్పుడు మీకు బాగా తెలుసు. ఇప్పుడిది చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్లీ సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. భారతదేశం సత్తీగల్లో చాలా సంపన్నంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. మరలా ఆ రాజ్యం ఏమయ్యింది? ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు అతడి రచన గురించి తెలియదు అని అనేవారు. సత్తీగల్లో ఈ దేవీ దేవతలకు రచయిత మరియు రచనల జ్ఞానం లేదు. వారికి ఆది మధ్యంతముల గురించి తెలియదు. మేము మెట్లు దిగి రసాతాలంలోకి వెళతాము అన్న జ్ఞానం వారికున్నట్లయితే వారికి ఆ రాజ్య సుఖం కూడా ఉండదు, చింత పట్టుకుంటుంది. ఇప్పుడు మేము తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా ఎలా అవ్వాలి అన్న చింత మీకు పట్టుకుంది. నిరాకార లోకంలో ఉండే ఆత్మలైన మనం అక్కడ నుండి సుఖధామంలోకి ఎలా వచ్చాము అన్నది కూడా జ్ఞానమే. ఇప్పుడు మనం ఎక్కే కళలో ఉన్నాం. ఇది 84 జన్మల మెట్ల వరుస. దీని మధ్యలో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. సత్తీగల్లోకి అందరూ రారు. డ్రామానుసారంగా ప్రతి ఒక్క పాత్రధారి నెంబర్ వారీగా తమ తమ సమయంలో వచ్చి పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు పేదల పాలిటి పెన్నిది అని ఎవరిని అంటారో పిల్లలైన మీకు తెలుసు. ఇది ప్రపంచానికి తెలియదు. చివరికి ఆ రోజు వచ్చింది అన్న మాటను మీరు పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి. భగవంతుడొచ్చి భక్తులైన మనకు ఈ భక్తి మార్గం నుండి విడిపించి సద్గతిలోకి ఎప్పుడు తీసుకువెళతారో కూడా మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యం రావణ రాజ్యం అన్న పేర్లు దేనివో కూడా మనుష్యులకు తెలియదు. బాబా మళ్లీ ఈ శరీరంలోకి వచ్చారు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. మరి తప్పకుండా శివుడు వస్తారు కదా. నేను కృష్ణుడి తనువులోకి వస్తాను అని వారు ఎప్పుడు అనరు. కృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకుంది. మొదటి నెంబర్లో ఉన్నవారే ఇప్పుడు అంతిమంలో ఉన్నారు. మరలా ఆ విధంగా అవుతారు. నేను సాధారణ తనువులోకి వస్తాను అని బాబా తెలియచేస్తున్నారు. మీరు 84 జన్మలు ఎలా అనుభవిస్తారో నేనొచ్చి మీకు తెలియచేస్తాను. ఈ సమయంలో ఎవరు తమను తాము దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా భావించరు, ఎందుకంటే సత్యగాన్ని చాలా దూరంగా తీసుకువెళ్లారు. కల్ప ఆయుష్ ని లక్షల సంవత్సరాలుగా రాసేశారు. నిజానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో ఒక ధర్మం 500 సంవత్సరాలుంటే ఇంకొకటి 2500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవత ధర్మానికి చెందిన వారే స్వర్గంలోకొస్తారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవత ధర్మానికి చెందిన వారే ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. డ్రామా అనుసారంగా మరలా ఇదే విధంగా బదిలీ అవుతారు. మరలా తమ తమ ధర్మంలోకి తిరిగి వస్తారు. పిల్లలు, మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా స్వర్గ స్థాపన చేస్తారు. మరి మనం స్వర్గంలోకి ఎందుకు రాకూడదు అని ఇప్పుడు మీరు భావిస్తారు. మేము బాబా నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఇలా అనటం ద్వారా వారు మన ధర్మానికి చెందిన వారు అని అర్థమవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందని వారో వారు ఇక్కడకు రాను కూడా రారు. పరాయ ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యగల్లో దేవీ దేవతలకు ఎంతో సుఖం ఉండేదని, బంగారు భవనాలు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది! ఇటువంటి మందిరం ఇంకెక్కడా ఉండదు. అందులో ఎన్నో వజ్ర వైడూర్యాలుండేవి. బౌద్ధులు మొదలైన వారికి వజ్ర వైడూర్యాలతో భవనాలను నిర్మించారు. పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసిన ఆ తండ్రిపై మీరు ఎంతో గౌరవాన్నుంచారు. ఎవరైతే మంచి కర్మలు చేసి వెళతారో వారిపై ఎంతో గౌరవాన్ని ఉంచుతారు. అందరికన్నా మంచి కర్మలను పతిత పావనుడైన బాబానే చేసి వెళతారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమమైన సేవ అనంతమైన తండ్రి వచ్చి చేస్తారు అని ఇప్పుడు మీ ఆత్మ అంటంది. వారు మనల్ని నిరుపేదల నుండి సుసంపన్నులుగా యువరాజులుగా చేసేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారిపై ఎవరు అంత గౌరవాన్నివ్వరు. సోమనాథ మందిరం ఉన్నతోన్నతమైన మందిరంగా ప్రసిద్ధి చెందిందని మీకు తెలుసు. దానినే దోచుకుపోయారు. లక్ష్మీనారాయణ మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో వీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. రాజుల్లో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవిని కలిగి ఉంటారో వారిపై తక్కువ పదవి కలవారు ఎంతో గౌరవాన్నుంచుతారు. రాజ్యసభలో కూడా నెంబర్ వారీగా కూర్చుంటారు. బాబా అనుభవజ్ఞులు కదా. ఇక్కడి ఈ దర్బారు పతిత రాజులది. మరి పావన రాజుల దర్బారు ఇంకా ఎలా ఉంటుందో కదా. వారి వద్ద ఇంత ధనమున్నప్పుడు మరి వారి ఇల్లు కూడా ఎంతో బాగుంటుంది కదా. ఇప్పుడు బాబా మనల్ని చదివిస్తున్నారు, స్వర్గ స్థాపన చేస్తున్నారు అని మీకు తెలుసు. మనం స్వర్గ మహారాజులుగా మహారాణులుగా అవుతాము. మళ్లీ మనం కింద పడినప్పుడు మొట్టమొదట శివ్ బాబా పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి యజమానులుగా తయారు చేశారో వారిని మనం పూజిస్తాము. వారు మనల్ని ఎంతో సుసంపన్నంగా తయారు చేస్తారు. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఇంతకు ముందు ఇంత నిరుపేదలుగా ఉండేవారు కాదు, చాలా సంతోషంగా ఉండేవారు. 500 రూపాయలకు దొరికే భూమి ఈరోజు 5000 ఇచ్చినా దొరకటం లేదు. అక్కడ భూమికి విలువ ఏమీ ఉండదు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి పడి ఉంటుంది. మధురమైన నది తీరాలలో మీ భవనాలు ఉంటాయి. చాలా తక్కువ మంది మనుషులుంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫల పుష్పాదులు ఎంతో చక్కటివి మీకు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడుతున్నారు. కరువచ్చినట్లయితే అన్నం దొరకదు. కావున పాటను విన్నప్పుడు మీ ఒళ్ళు పులకరించిపోవాలి. బాబాను పేదల పాలిటి పెన్నిది అని అంటారు. ఇప్పుడు అర్థాన్ని తెలియచెయ్యాలి. వారు ఎవరిని సుసంపన్నులుగా చేస్తారు? తప్పకుండా ఇక్కడికి ఎవరైతే వస్తారో వారినే సుసంపన్నులుగా తయారు చేస్తారు కదా. మనం పావనుల నుండి పతితులుగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పట్టింది. మరలా ఇప్పుడు బాబా వెంటనే పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారని, ఉన్నతోన్నతంగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. ఒక్క క్షణంలో జీవన ముక్తి లభిస్తుంది. బాబా, మేము మీకు చెందిన వారిమి అని పిల్లలంటారు. పిల్లలు, మీరు విశ్వాధిపతులు అని బాబా అంటారు. పిల్లలు పుట్టగానే వారసులవుతారు కదా. అప్పుడు ఎంత సంతోషముంటుంది. కాని ఆడపిల్లలను చూడగానే ముఖం ముడుచుకొని పోతుంది. కాని ఇక్కడ ఆత్మలందరూ పురుషులే. ఇప్పుడు మనం స్వర్గాధిపతులుగా అవుతాము. మనమే 5000 సంవత్సరాల క్రితం స్వర్గాధిపతులుగా ఉండేవారిమి అని ఇప్పుడు తెలిసింది. బాబా ఆ విధంగా తయారు చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కాని వారు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. అలాగే లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉండేదో కూడా ఎవరికీ తెలియదు. నిజానికి భారతదేశ జనాభా అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే భారతదేశ భూమి అన్నింటికన్నా పెద్దగా ఉండాలి. లక్షల సంవత్సరాలున్నట్లయితే ఇంకా ఎంతో భూమి ఉండాలి కదా. మొత్తం ప్రపంచమంతటి భూమి ఉన్నా సరిపోదు. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? లెక్కలేనంత మంది మనుషులు తయారవుతారు. నిజానికి ఇంతమంది ఉండరు. ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషులు విన్నట్లయితే మేము ఈ విషయాలను ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రంలోనూ చదవలేదు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రమంతటి జ్ఞానం ఉంది. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మగా ఉన్నాడు. సతో ప్రధానంగా ఉన్నవాడు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాడు. మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా విన్నప్పుడు శరీరం ఊగుతుంది, ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. తప్పకుండా ఆత్మనైన మేము 84 జన్మలు తీసుకున్నాము. కావున 84 మంది తల్లి తండ్రులు తప్పకుండా ఉండి ఉంటారు. ఇది కూడా ఒక లెక్క కదా. మనం 84 జన్మలు తీసుకుంటామని మీ బుద్ధిలో ఉంది. అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు ఉంటారు. మినిమం మ్యాక్సిమంల లెక్క ఉంటుంది కదా. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేశారో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మీకు 84 లక్షల జన్మలు అని అంటారు, కాని నన్ను లెక్కలేనన్ని జన్మలు కలవాడిగా చెప్పారు. కణకణంలోనూ ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. బృందావనంలో కృష్ణుడు సర్వవ్యాపి అని అంటారు. రాధాపంతి వారు ఎక్కడ చూసినా రాధే రాధ అని అంటారు. మేము రాధా స్వాములం, కృష్ణస్వాములు వేరు అని అంటారు. వారు రాధను నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధే రాధ అని, నువ్వు రాధవే నేను రాధనే అని అంటారు. తప్పకుండా నేను పేదల పాలిటి పెన్నిదినే కదా అని బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భారతదేశమే అన్నింటికన్నా సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు అన్నింటికన్నా నిరుపేదగా అయ్యింది. కావున నేను భారతదేశంలోకే రావలసి ఉంటుంది. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఇది చాలా విశాలమైన డ్రామా, షూటింగ్ చెయ్యబడ్డ డ్రామా. మళ్లీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామానే, అవి హద్దు డ్రామాలు. ఇవి అనంతమైన డ్రామా. దీని ఆది మధ్య అంతముల గురించి ఎవ్వరికీ తెలియదు. పేదల పాలిటి పెన్నిది అని నిరాకారుడైన భగవంతుడునే అంటారు, కాని శ్రీకృష్ణుణ్ణి కాదు. కృష్ణుడెంతో ధనవంతునిగా సత్తిగా యువరాజుగా అవుతాడు. భగవంతుడికి తన శరీరం లేదు. వారొచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణనిస్తారు. లౌకికంలో వారు కూడా బారిస్టరు మొదలైన వారిగా అవుతారు. ఆ తర్వాత సంపాదిస్తారు. బాబా కూడా ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. మీరు భవిష్యత్తులో నరుడు నుండి నారాయణుడిగా అవుతారు. మీ జన్మైతే జరుగుతుంది కదా. అంతేకాని స్వర్గము సముద్రం నుండి బయటకి రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నాడు కదా. కంసపురి మొదలైనవి ఆ సమయంలో ఉండవు. కృష్ణుడి పేరు ఎంతో ప్రసిద్ధమైనది, కాని అతడి తండ్రి గురించి పేరేమీ లేదు. అతడి తండ్రి ఎక్కడున్నాడు? తప్పకుండా అతడు రాజకుమారుడే అవుతాడు కదా. అక్కడ పెద్ద రాజ్య కుటుంబంలో జన్మించటం జరుగుతుంది. కాని అతడు పతిత రాజుగా ఉన్న కారణంగా అతడి పేరు ప్రసిద్ధమవ్వదు. కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు పూర్తిగా సమాప్తమైపోతారో అప్పుడు వీరు సింహాసనంపై కూర్చుంటారు, తమ రాజ్యాన్ని తీసుకుంటారు. అప్పుడే వారి సంవత్సరం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణుల శకం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. వీరి రాజ్యం ఇంత సమయం ఉంటుంది, ఆ తర్వాత వీరి రాజ్యం ఉంటుంది అని వ్రాస్తారు. అప్పుడు కల్పపు ఆయువు ఇంత పెద్దగా ఉండదు అని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5000 సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని సతోప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. మేము తప్పకుండా సతోప్రధానులుగా అవ్వాలి అన్న చింతను కలిగి ఉండాలి. 2. ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంతో ఉండాలి. బాబా సమానమైన గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవను చెయ్యాలి. వరదానం అధికారత్వపు స్మృతి ద్వారా సర్వశక్తుల అనుభవాన్ని చేసుకునే ప్రాప్తి స్వరూప భవ. ఒకవేళ బుద్ధి సంబంధం సదా ఒక తండ్రితోటే జోడింపబడి ఉన్నట్లయితే సర్వశక్తుల వారసత్వం అధికార రూపంలో ప్రాప్తిస్తుంది. ఎవరైతే అధికారులము అని భావించి ప్రతి కర్మను చేస్తారో వారి మాటలలో లేక సంకల్పంలో కూడా అడిగే ఆవశ్యకత ఉండదు. ఈ అధికారత్వపు స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కావున సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారము అన్న నశ ఉండాలి. అధికారులుగా అయ్యి నడిచినట్లయితే ఆధీనత సమాప్తమైపోతుంది. స్లోగన్ స్వయంతో పాటుగా ప్రకృతిని కూడా పావనంగా చేయించాలి అనుకుంటే సంపూర్ణ మోహముక్తులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్ అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. ఒకవేళ పవిత్రత నియమం పక్కాగా ఉన్నట్లయితే ఆకర్షణ ముక్తులుగా ఈర్ష మరియు క్రోధముల నుండి కూడా ముక్తులుగా అవ్వండి. చిరచిరలాడుతూ చిరాకు పడే తత్వం కూడా ఉండకూడదు. ఇది జరగాల్సిందే అన్న కోరికను కూడా పెట్టుకోకండి. స్వార్థం లేక ఈర్ష్యకు వశమై ఏదైనా చెప్తే ఒకవేళ అది నెరవేరకపోతే కోపమొచ్చేస్తుంది. కనుక పవిత్రతా స్తంభాన్ని దృఢంగా నిర్మించుకుంటే ఈ స్తంభం లైట్ హౌస్ గా పనిచేస్తుంది. ఓం శాంతి.